ఓం శాంతి. ఈరోజు జీవన సూత్ర కార్యక్రమంలో మనం కర్మఫలాన్ని తీర్చిదిద్దుకునే విధానం గురించి చర్చించుకుందాం. నిన్న మనం కర్మఫలం గురించి చర్చించుకునే సమయంలో మనకు కలిగేటువంటి ఆలోచనలను బట్టి, మన భావాలను బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి, మన అంతరాళంలో కలిగేటువంటి స్పందనలను బట్టి మన పూర్వకర్మలు, మన పూర్వకర్మలు ఏ విధంగా ఉండి ఉంటాయో మనం అర్థం చేసుకోగలుగుతామని, అదేవిధంగా మనకు వర్తమానంలో అప్రయత్నంగా లభించేటువంటి ఫలితాలను బట్టి మన పూర్వకర్మలు ఏ విధంగా ఉండి ఉంటాయో మనం అంచనా వేసుకోగలమని చర్చించుకున్నాం. మనం మాట్లాడే ప్రతి మాట కావచ్చు, మనం ఆలోచించే ఆలోచనలు కావచ్చు, మన భావాలు కావచ్చు, మన స్పందనలు కావచ్చు, మనం చేసే కర్మలు కావచ్చు, ఇవన్నీ సూక్ష్మంగా అంతరాళంలోకి వెళ్ళి అక్కడ నిక్షిప్తమవుతూ ఉంటాయి. అవన్నీ అలా నిక్షిప్తమై అంతరాళంలో మన రాబోయేటువంటి ఆలోచనలకు, రాబోయేటువంటి మాటలకు, చేయబోయే కర్మలకు ఆధారమైనటువంటి స్తంభాలుగా మారిపోతాయి. కాబట్టి మనం ఏదో ఒకటి మాట్లాడేయడం, ఏది పడితే అది ఆలోచించేయడం, ఇష్టం వచ్చినట్లుగా ఏది పడితే అది చేసేయడం, అనాలోచితంగా చేస్తూ పోతూ ఉంటే మెల్లగా అవన్నీ మన అంతరాళంలోకి వెళ్ళి మన ఆధారంగా మారిపోయి మనం అదే విధంగా భవిష్యత్తులో కూడా చేయడానికి కారణాలైపోతూ ఉంటాయి. ఇటువంటి అనేక అనాలోచితమైన విచక్షణాయుక్తం కానటువంటి కర్మలను చేసినటువంటి సందర్భాలు జీవితంలో అనేకం కనిపిస్తూ ఉంటాయి. మరి వాటిని రాబోయేటువంటి కాలంలో ఆచరించకుండా మనం జాగ్రత్త తీసుకోగలం. కానీ చేసేసిన వాటి గురించి ఏమిటి? చేసేసినటువంటి, జరిగిపోయినటువంటి కర్మలను తగ్గించుకోవడానికి, ఆ కర్మఫలాలను సుఖప్రదంగా మార్చుకోవడానికి ఈ జన్మకు సంబంధించినటువంటి విషయాలకు పశ్చాత్తాపము ఎంతో అవసరం. ఈ పశ్చాత్తాపం మనకు ఎంతో దోహదపడుతుంది. పశ్చాత్తాపం గతంలో జరిగినటువంటి కర్మలను పునశ్చరణ చేసుకుంటూ, బాల్యం నుండి ఈనాటి వరకు జరిగిన కర్మలను మనస్సులో ఒకసారి సాక్షీభూత స్థితిలో భగవంతుడి సన్నిధిలో మనస్సును నిలిపి వాటన్నిటినీ ఒకసారి చేసుకుంటూ అందులో మన దోషాన్ని మనం మనసారా అంగీకరిస్తూ, ఆ దోషానికి కారణంగా ఎవరికైతే దుఃఖం చేకూరిందో వారిని గూర్చి, ఆ కర్మను గూర్చి మనం పశ్చాత్తాపం చెందిన నాడు మనలో పరివర్తనకు బీజాలను నాటుకున్న వాళ్ళమవుతాం. ఆ విధంగా దాని దోషం చాలా మటుకు తగ్గించుకోగలుగుతాం. పశ్చాత్తాపం తర్వాత ప్రాయశ్చిత్తం ద్వారా మనం ఆ కర్మ ప్రభావాన్ని తగ్గించగలం. ఉదాహరణకు, ఎవరితోనైనా దుర్భాషలాడినటువంటి సందర్భంలో దాని ఫలితంగా మనకు శత్రుత్వము, వైరభావము లేక దోష దృష్టి ఏర్పడతాయి. ఇలా ఎవరితోనైనా మనకు గతంలో ఇటువంటి సందర్భం ఉన్నట్లయితే, పశ్చాత్తాపం చెందిన తర్వాత ప్రాయశ్చిత్తంగా మనం వారిని కలుసుకున్నప్పుడు ఆ దోషం ప్రభావం వారి మనసు నుండి, మన మనసు నుండి తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. ఇలాగే మనం స్వార్థ ప్రభావంలో ఏదైనా తప్పులు చేసినప్పుడు ఆ తప్పుల్ని మనం పశ్చాత్తాప చెంది ప్రాయశ్చిత్తంగా దానికి వ్యతిరేకంగా శ్రేష్ట కర్మ చేసినప్పుడు లేక దానిని మనసారా యాక్సెప్ట్ చేసినప్పుడు స్వీకరించి పరివర్తన చేసుకోవాలనే సంకల్పంతో దాన్ని అంగీకరించినప్పుడు మార్పు ప్రారంభమవుతుంది. ఆ కర్మ ఫలితం కూడా తగ్గుతూ ఉంటుంది. జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులు మనకి ఏవో పాఠాలు తీసుకువస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది నేను నాకు ఎప్పుడూ ఇటువంటి పరిస్థితే ఎందుకు వస్తూ ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. కారణం ఏమై ఉంటుంది అని మనమే ఆలోచించాలి. కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే తప్పకుండా ఆ పరిస్థితి మనకు ఒక పాఠాన్ని తీసుకొస్తుందని, ఆ పాఠాన్ని మనం నేర్చుకోవడం లేదని, ఏ రోజునైతే మనం ఆ పరిస్థితిలో వచ్చేటువంటి పాఠాన్ని నేర్చుకుంటామో ఆ మరుక్షణం నుండి ఆ పరిస్థితి మనకు దగ్గరకు రావడం ఆగిపోతుంది. కారణం ఆ పరిస్థితి మనకు దగ్గరికి వచ్చినా అది మనకు కఠినంగా అనిపించదు. కారణం ఏమిటంటే ఆ పాఠాన్ని నేర్చుకున్న తర్వాత దానిని అధిగమించడం మనకు సహజమైపోతుంది. ఇది ఈ జన్మ కర్మలకు సంబంధించినదైతే, మరి పూర్వకర్మల సంగతి ఏమిటి? ప్రారబ్ధ రూపంలో పూర్వకర్మల ఫలితాలను ఈ జన్మలోకి తీసుకువచ్చాం. అందులోనూ కొన్నిటిని తెచ్చుకున్నాం, ఇంకా కొన్ని వెనుక ఉన్నాయి. అవి సంచిత రూపంలో ఉన్నాయి. మరి వాటిని తొలగించుకోవడం ఎలా? పూర్వకర్మలను తొలగించుకునే పూర్వకర్మ ఫలాలను మనం శ్రేష్టంగా తీర్చిదిద్దుకునేందుకు ఆధారం ఏమిటి? ఈ విషయంలో పరమాత్మ తెలియచేసే సందేశం ఏమిటి అంటే, శ్రేష్ట కర్మలను ఆచరిస్తూ ఉంటే శ్రేష్ట ఫలితాలు ఉన్నట్లుగా, దుష్కర్మలను ఆచరించినప్పుడు, దుష్ట ఫలితాలను మనం గమనించినప్పుడు వాటికి సమానంగా మనం ఈ క్షణం నుండి శ్రేష్ట కర్మలను ఆచరించడం ప్రారంభించాలి. ఇక్కడ శ్రేష్ట కర్మలకు కూడా ఆధారమైనది శుభభావన, శుభకామన. శుభభావనాయుక్తమైనటువంటి సంకల్పాలు మనసులో ఉత్పన్నమవుతూ ఉంటే, ఉత్పన్నం చేసుకుంటూ ఉన్నట్లయితే, శుభకామనలు కలిగి ఉన్నట్లయితే వాటి ఫలితాలు కూడా శుభప్రదంగా ఉంటాయి. కాబట్టి అన్నదానం చేయడం ద్వారా, అంటే మనం పొందేటువంటి ఆహారం మనకు శ్రేష్టంగా ఈనాడు లభిస్తున్నటువంటి ఫలితాలను వేరొకరితో పంచుకోవడం ద్వారా, వారికి సుఖాన్ని కలిగించడం ద్వారా, జీవితంలో భవిష్య కాలంలో కూడా ఆహారానికి కొద ఉండదని, వైద్య సేవలు అందించినటువంటి వారికి ఆరోగ్యం సదా లభిస్తూ ఉంటుందని, విద్యాదానం చేయు వారికి విద్య లభిస్తూ ఉంటుందని, ఇలా ఎటువంటి కర్మలను, ఎటువంటి దానాన్ని మనం చేస్తామో, పరోపకారాన్ని ఏ విధంగా ఏ రూపంలో మనం అందిస్తామో, ఆ విధంగా ఆ రూపంగా మనకు వచ్చేటువంటి ఫలితాలు కూడా ఆ విధంగా లభిస్తూ ఉంటాయి. కొందరు కేవలం వర్తమానాన్ని చూసుకుంటూ ఉంటారు, భవిష్యత్తు గురించి ఆలోచించరు. వర్తమానంలో కొంతమంది ఇతరులకు పీడన కలిగిస్తూ ఉంటారు, క్షణికమైన స్వార్థంతో ఇతరుల నుండి దోచుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఆ దోచుకున్న క్షణంలో ఆ నిర్ణయం పైన అధికారంతో తను చేయగలడు, కానీ అది రుణమైపోతుంది. భవిష్యత్తులో దాన్ని ఎట్టి పరిస్థితిలోనైనా మళ్లీ వారికి తీర్చుకోవాల్సిందే. దాని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. తప్పకుండా మళ్లీ కొన్నాళ్లకు గాని, ఈ జన్మలో కానీ మరు జన్మలో కానీ మళ్లీ వారికి అదే విధంగా దాన్ని తీర్చుకోవాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు రుణం చేసుకొని సుఖాన్ని భోగించడం కన్నా ఉన్నదానిని ఉన్నంతలో శ్రేష్ట కర్మలకు వినియోగించి జీవితాన్ని సుగమంగా ఎందుకు చేసుకోవద్దు? భవిష్యత్తును శ్రేష్టంగా ఎందుకు చేసుకోవద్దు? మరి సంచితాన్ని ఎలా తొలగించుకోవడం, సంచిత దోషాలను ఎలా తొలగించుకోవడం, కర్మయోగము ద్వారా కర్మభోగము నశిస్తుంది. కర్మయోగం అంటే కర్మలు ఆచరిస్తూ సదా మనస్సును ఆ నిర్వికారుడు, నిరామయుడు, నిరాకారుడు అయినటువంటి ఆ పరమాత్మ పైన, సర్వగుణ సాగరుడైన ఆ పరమేశ్వరుని స్మృతిలో నిత్యము గడుపుతున్నట్లయితే, నిమిత్త మాత్రంగా కర్మను చేస్తూ మనస్సుని భగవంతుని యందు లగ్నం చేసినట్లయితే, స్మృతిని బట్టి వృత్తి, వృత్తిని బట్టి అంటే మనస్సు వృత్తి అంటే మనో ఆలోచన సరళిని బట్టి స్థితి తయారై పూర్వకర్మలన్నిటి దోషాలు నివృత్తమై యోగాగ్నిలో కర్మ యోగం కర్మభోగాన్ని నశింపజేస్తూ కర్మయోగ అగ్నిలో గతకర్మల దోషాలన్నీ దగ్ధమై శ్రేష్టంగా మారడం జరుగుతుంది. ఈ విధంగా కర్మఫలాలను మనం శ్రేష్టంగా చేసుకుంటూ మన జీవితాన్ని సుగమంగా చేసుకుంటూ సుఖాన్ని, శాంతిని, ప్రేమను, ఆనందాన్ని స్వయంలోనూ పొందుతూ అందరికీ పంచుతూ విశ్వాన్ని ఒక చక్కటి ఆనందమయమైనటువంటి ఒక పరివారంగా భావిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు, స్వార్థ చింతన తొలగి, దేహం పైన ఉన్నటువంటి అభిమానం తొలగి కర్మలలో శ్రేష్టత వచ్చి ఆనందమయంగా ఉండగలుగుతాం. ఓం శాంతి.